అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ఇప్పుడు అమృతవాక్ను విందాము.
అమృతవాక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము సెయింట్ రోజఫ్ లిమా పునీత లిమాపురి రోజమ్మ గారి ఉపవాసాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ అమ్మాయి సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానాకి శిష్యురాలు, అంటే ఇండైరెక్ట్గా సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా తర్వాత 200 సంవత్సరాల తర్వాతే పుడుతుంది. కానీ ఆమె జీవితాన్ని మాదిరిగా తీసుకొని అలాగే జీవిస్తుందన్నమాట ఈ అమ్మాయి సెయింట్ రోజఫ్ లిమా. 1586లో అమెరికాలోని పెరు దేశంలో ఉన్న లిమాపురిలో జన్మిస్తుందన్నమాట. అందుకే సెయింట్ రోజఫ్ లిమా అంటారు. ఈ లిమా అనేది క్యాపిటల్ అన్నమాట పెరు దేశానికి, అది అమెరికాలో ఉంటుంది. అయితే ఈ అమ్మాయి వాళ్ళమ్మ నాన్నకి 9వ సంతానంగా జన్మిస్తుంది. వీళ్ళ అమ్మ నాన్నలో ఒకరు ఇండియాకి, ఒకరు స్పెయిన్ దేశానికి చెందినవాళ్ళు. మోస్ట్ వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో ఎక్కువగా స్పెయిన్ కల్చర్, అంటే మమ్మీ స్పెయిన్ దేశం, నాన్న ఇండియాకి చెంది ఉండొచ్చు అని చెప్తారన్నమాట. అయితే పుట్టినప్పుడు ఈ అమ్మాయికి ఇసాబెల్లా అని పేరు పెడతారండి. ఆ తర్వాత అమ్మాయిని ఉయ్యాల్లో పడుకోబెడతారు కదా పాలిచ్చి. అలా అమ్మాయి ఉయ్యాల్లో నిద్రిస్తుంటే ఆ అమ్మాయి ఉయ్యాల మీద మంచి గులాబీ అన్నమాట, ఎర్రని గులాబీ అలా వేలాడుతూ ఉందంట. అప్పుడు వాళ్ళమ్మ చూసి ఆశ్చర్యపడుతుంది, ఏమి మరి సపోర్ట్ కూడా లేదు కానీ ఆ ఉయ్యాల మీద, పాప మీద అలా వేలాడుతుంటే. అప్పటి నుంచి వాళ్ళు అమ్మాయిని రోజా అని పిలవడం ప్రారంభించారన్నమాట. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా 6 సంవత్సరాల వయసు, ఎట్లా కాత్రిన అమ్మ చూడండి. అలాగే ఈ అమ్మాయి 6 ఇయర్స్ నుంచి దేవుని యొక్క ఆత్మని పొంది బాగా ప్రార్థించాలి ప్రార్థించాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళమ్మ మరి తనకి పునీతుల గురించి చెప్పేదంట. అందుకే 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని మీరు అప్పుడే పట్టుకోవాలి, వాళ్ళ ఆత్మ తెల్లగా ఉంటుంది, పరిశుద్ధంగా తెల్లని కాగితంలాగా. మీరేం రాస్తారో అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఆ పసిపిల్లల హృదయాల్లో పునీతుల జీవిత చరిత్రల్ని ముద్ర వేయండి. ఈ అమ్మాయి 3-4 సంవత్సరాలప్పుడు వాళ్ళమ్మ పునీత కత్రినమ్మ గారి గురించి అలా చెప్తుండేదన్నమాట. కాబట్టి నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటుంది ఈ అమ్మాయి. ఎక్కువ ప్రార్థన. మిగతా వాళ్ళందరూ కూడా, మరి 9 మందిలో ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, మిగతా వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు, ప్రక్కింటి వాళ్ళు వస్తారు ఆడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ ఇంటి వెనకాల ఒక తోట ఉంటుంది అన్నమాట, గార్డెన్. అక్కడ చిన్న గుడిసె తాటాకులతో వేయమని వాళ్ళ అన్నయ్య వాళ్ళని అడుగుతుంది. నేను అక్కడ ప్రేయర్ చేసుకుంటా అన్నయ్య, అంటే పాపం చాలా ఇష్టం ఈ అమ్మాయి, అంటే చెల్లి అడిగింది కదా అని మంచి గుడిసెని వేస్తారనమాట. ఆమె అందులో సిలువ పెట్టుకొని తను పడుకోవడానికి కూడా సరిపోయేటట్లు అనమాట, అంత పెద్దగా ఉంటుంది. అలా సిలువ పెట్టుకొని ప్రార్థిస్తుంది. ముఖ్యంగా 6 సంవత్సరాల వయసు అప్పుడు ఈ అమ్మాయికి దేని మీద బాధ అంటే, వాళ్ళ ఇంటికి ప్రక్కలో చాలా మంది ఇండియన్స్ అనమాట, భారతీయులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది సాయంకాలం అయితే త్రాగి వచ్చి భార్యల్ని కొట్టేవాళ్ళు అనమాట. కొడుతుంటే పాపం వాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు. ఇది ఈ అమ్మాయికి వినపడుతూ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి కూడా కొంచెం ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరగా వాళ్ళు ఇట్లా జుట్టు పట్టుకొని కొడుతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది అనమాట. పాపమే, కాలుతో కింద పడేసి కాలుతో తొక్కుతున్నప్పుడు, జుట్టు పట్టుకొని లాగుతున్నప్పుడు, వాళ్ళని కొడుతున్నప్పుడు ఎంత దెబ్బలు అనమాట, రక్తం కూడా వచ్చేది. అప్పుడు చూసి ఆ గుడిసెలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించేది, ప్రభా వీళ్ళు ఎంతగా భార్యల్ని కొట్టొద్దు, త్రాగి ప్రభా, నాకు ఏడుపు వచ్చేస్తుంది, వాళ్ళని మార్చేయని అలా ప్రార్థించేదాను. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంటే ఆ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది, యేసు ప్రభు మనందరి కొరకు మన పాపాలు మన్నించమని తండ్రికి తన రక్తం అర్పించాడు కదా, నేను కూడా ఒకవేళ నా రక్తం అర్పిస్తే వీళ్ళు మారుతారేమో అని ఏం చేస్తుందంటే, అక్కడక్కడ దొరికినవి బ్రోకెన్ క్రాకరీ, కప్పు గ్లాసులు పగిలిపోయినవి ఉంటాయి కదా, ఆ గ్లాస్ ముక్కలు అవన్నీ తీసుకొని వచ్చి ఆ గుడిసెలో తను అక్కడే పడుకుంటుంది అనమాట. రాత్రి వాళ్ళమ్మని పర్మిషన్ అడుగుతుంది, ఇక్కడే పడుకుంటా అమ్మ. వాళ్ళమ్మ ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకుంటుంది, సరే అనమ్మా సరేనమ్మా అంటే ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ పడుకునేటప్పుడు ఆ చిన్న గ్లాస్ ముక్కలు ఆ బ్రోకెన్ క్రాకరీ వేసుకొని పడుకుంటుంది, పడుకొని ప్రేయర్ చేస్తుంటుంది అన్నమాట. ఏసయ్య వాళ్ళని మార్చు, ఆ త్రాగుబోతులు మార్చు, వాళ్ళు తాగొద్దు, భార్యను కొట్టొద్దు, బూతు మాటలు మాట్లాడొద్దు, వాళ్ళు ఇంకా విగ్రహారాధన చేస్తుంటారు అన్నమాట. ప్రభా నిన్ను తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మమ్మీ భోజనానికని పిలవడానికి వస్తుంది. ఒకరోజు వచ్చేసరికి దీక్షగా కళ్ళు మూసుకొని ఎక్స్టసీలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. అమ్మో వాళ్ళమ్మ చూస్తుంది, ఎందుకంటే ఆ గాజు ముక్కలు లోపల కూర్చుకొని పాపకి రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మో అని కూతుర్ని ఇట్లా అని ఒక్కసారి ఆ గాజు ముక్క చూసి భరించలేక కూతుర్ని ఇట్లా తీసుకునేసరికి ఆమె వీపులో ఇంకా చాలా గాజు ముక్కలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి తీస్తుంది, తీసి ఓ నా కూతురు అని లోపల తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి అవన్నీ తీసి కొంచెం కాటన్తో క్లీన్ చేసి తర్వాత మందు పెడుతుంది అన్నమాట. ఆయింట్మెంట్ పెట్టి తర్వాత ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. మరుసటి రోజు వెళ్ళి మా పాపకు చెప్పండి ఇట్లా గాజు ముక్కలు వేసుకొని పడుకొని ప్రార్థన చేస్తుంది, ఏం తినట్లేదు ఈ పిల్ల, అందరిలాగా ఆడుకోవట్లేదు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంది, పోనీ ప్రార్థన చేస్తే చేసింది కానీ గాజు ముక్కలు వేసుకొని పడుకుంటుంది ఫాదర్. అప్పుడు ఫాదర్ చెప్తారమ్మా నువ్వు బాధపడకు, ఈ రోజు వల్ల లిమాపురి రక్షించబడుతుంది, అమెరికా దేశం, పెరూ దేశం రక్షించబడుతుంది, నువ్వు బాధపడద్దు. దేవుడు ఈ అమ్మాయిని ఎన్నుకున్నారు, తన ఆత్మని చేశారు, పరిశుద్ధ ఆత్మని, ఇలా విజ్ఞాపన చేసే ఆత్మని, కరుణనొందించే ఆత్మనిచ్చారు. కాబట్టి నువ్వు ఈ అమ్మాయిని ఆపలేవు, ఆ అమ్మాయి ప్రార్థన ఎవరు ఆపలేరు, ఎందుకంటే దేవుడే ఆ అమ్మాయి ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నారు అని చెప్తారన్నమాట. ఇంకా మెల్లగా తను ఇంకట్లా ఏడుస్తూ ఉంటుంది. ఏడోకమ్మ, యేసుప్రభు మన కోసం ఎంత రక్తం చిందారమ్మా, నేను కొంచెమే కదా వాళ్ళు మారాలని ప్రార్థిస్తున్నానమ్మా. అమ్మో ఎంత పెద్ద తల్లిలాగా మాట్లాడుతుంది అనుకుంటుంది అన్నమాట. ఇంకా ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఇదిగో ఇదిగో వాళ్ళ అమ్మతో చెప్తారు, మీ అమ్మాయి రోజా నడుస్తూ చర్చికెళ్తుంది కదా, ఆ అమ్మాయి ప్రక్కన ఎవరో ఒక దివ్య పురుషుడు నడుస్తున్నాడు, ఆయన నడుస్తుంటే ఆయన మాకు కనబడట్లేదు, ఒక వెలుగులాగా ఉన్నాడు, కానీ ఆయన పాదాలు మాత్రము వెండి పాదాలు, ముద్రలు కనబడుతూ ఉన్నాయి. అమ్మో మీ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు అని అంటారన్నమాట. తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటమ్మా అంటే, అవునమ్మా బాలయేసు నాతో కలిసి నా చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, నా చిన్ని రోజా నువ్వు నాకు ప్రేమైన బిడ్డవి, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను చెప్తారమ్మా. నువ్వు చూడలేదా మన ఇంటి వెనకాల ఉయ్యాలలో నేను ప్రార్థన చేస్తుంటే బాలయేసు వచ్చి ఉయ్యాల కూర్చొని ఉయ్యాలు ఊగుతారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, నీతో ఎవ్వరు లేరు కదా, నీకు తోడుగా నేను ఉంటానని చెప్తారమ్మా, నేను బాలయేసుతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన ఉయ్యాలు ఊగుతుంటారు, నన్ను చర్చికి తీసుకెళ్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కుడి ప్రక్క నుండి నన్ను తీసుకెళ్తారమ్మా. అమ్మో వాళ్ళమ్మ ఇంకా దేవునికి ప్రార్థన చేస్తుంది, ప్రభా ఈ బిడ్డను ఎట్లా వాడుకుంటామని. తర్వాత ఇంకా వాళ్ళమ్మ కొంచెం, ఈ అమ్మాయి కూడా పెద్దగా అవుతుంటే మంచి బట్టలు వేసుకోమ్మా అంటే, అమ్మా కేవలం ఆత్మ సౌందర్యం ముఖ్యమైనదమ్మా, దేవుడు హృదయాన్ని ఆత్మను చూస్తారు, ఈ బాహ్యాన్ని చూడరమ్మా అని ఎప్పుడూ పైకి చూసి ప్రేయర్ చేస్తూ ఆ ఊర్లో ఉన్న పేదలకి సాయం చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఇంటి ప్రక్కన ఇండియన్స్ ఉన్నారు కదా, ఎందుకంటే అమ్మాయిలో ఆ బ్లడ్ ఉంది, ఇండియన్ బ్లడ్ అన్నమాట. చూడండి అమెరికాలో ఉండి కూడా వాళ్ళకి ప్రొద్దున్నే పిలుస్తుంది, వాళ్ళని పిలిచి వాళ్ళ ఇంటి వెనకాల తోటలో గార్డెన్లో కూర్చోబెట్టి వాళ్ళకి మంచి అన్నం పెడుతుంది. వాళ్ళమ్మ నువ్వు తినమ్మా అనిస్తే తను తినకుండా ఉపవాసం చేసి వాళ్ళకి అన్నం పెడుతుంది, పెట్టి అంకుల్ మీరు తాగొద్దు, అంకుల్ వాళ్ళని కొట్టొద్దు, ఆంటీ వాళ్ళని, వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే రక్తం వస్తుంటే నేను భరించలేను అంకుల్, జీసస్ కూడా, జీసస్ని అడుగుతున్నా మీకోసము, మీరు కొట్టొద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇట్లా రాళ్ళు రప్పలు కూడా మొక్కొద్దు అంటే, సరే అమ్మా అస్సలు ఇంకా రేపటి నుంచి అసలు తాగం కొట్టం కదా ప్రామిస్, ఇదిగో తల్లి అసలు ముట్టుకో ఉంటే ఒట్టు అని చెప్తారు. చెప్తే మళ్ళా మరుసటి రోజు సాయంకాలానికి వస్తే మళ్ళీ తాగేవాళ్ళు అనమాట. ఇంకా ఆమె ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో అడుగుతుంది, నేను సిస్టర్ని అవుతానని చెప్తుంది అనమాట. చెప్తే వాళ్ళు ముందు ఒప్పుకోరు, తర్వాత పంపిస్తారు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య ఒకసారి, నీ జుట్టు ఎంత బాగుందమ్మా అంటే జుట్టు కత్తిరించుకుంటుంది, కత్తిరినమ్మ గారు కూడా అలాగే చేశారు కదా. ఆ తర్వాత యేసుప్రభు ముళ్ళ కిరీటం ధరించారని తీగలతోటి ముళ్ళ కిరీటం చేసుకొని తల మీద పెట్టుకొని అది కనబడకుండా మళ్ళీ పైన కర్చీఫ్ కట్టుకుంటుంది. ఇంకా ఆమె అట్లా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మాయిని ఆపలేమను అని సిస్టర్గా పంపించేస్తారు డామినిక్ సభలో. సేమ్ పునీత కత్రీన్ అమ్మగారు వెళ్ళిన సభలోకి ఆమెలాగే చాలా గంటలు మరి ఆ సిలువ ముందు ఆమె చిన్న చాపల్లో ప్రార్థన మందిరంలో ప్రార్థిస్తూ ఉంటుంది అన్నమాట. మటన్ తినకుండా ఆమె ఎట్లా కత్రీన్ అమ్మగారు ఎలా కొంచెం కూరగాయలు తీసుకొని రాత్రిలో 3 గంటలే పడుకొని ఎక్కువసేపు ఏదో త్రాగే వాళ్ళ కోసం ప్రార్థిస్తుంది. ఆ తర్వాత ఇంకా వ్యభిచారుల కొరకు యవనస్ల కోసం అట్లా ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా 24 సంవత్సరాల వయసు వచ్చే లోపల అసలు ఫుడ్ అంతా మానేస్తుంది. ఇంకా మారట్లేదు మా ఇంటి ప్రక్కన ఉన్న భారతీయులు అని. అప్పుడు అమ్మాయికి ఇంకా అస్సలు అన్నం తినకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది. తర్వాత 24 సంవత్సరాలకు చనిపోతారు. ఆమె చనిపోయింది అని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా మాస్ స్నానం తర్వాత చర్చిలోకి తీసుకొస్తారు కదా మృతదేహాన్ని. మాస్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర, ఇంటి చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆమెని మృతదేహాన్ని చూసి 24 సంవత్సరాలకే అంత ఉపవాసాలు చేసి చనిపోతుంది. మా కోసం తల్లి ఎంత కష్టపడ్డావమ్మా, నువ్వు అన్నం తినకుండా ఉపవాస ప్రార్థన చేసి చివరికి చనిపోయావు, నీ ప్రాణం ఇచ్చావమ్మా, మేము వాగ్దానం చేసినాం, ఇంకా తాగం తల్లి, ఇంకా భార్యల్ని కొట్టాం తిట్టాం, ఇంకా విగ్రహారాధన కూడా చేయమని ప్రామిస్ చేస్తారు. చాలా ఏడుస్తారు. తర్వాత వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకుంటారన్నమాట. అందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు సొంత రక్షకునిగా. ఇంకా చక్కగా ప్రార్థన చేస్తూ కష్టపడి పనిచేసి సోమరులుగా ఉండకుండా భార్య పిల్లల్ని పోషిస్తూ దైవభీతితో పెరుగుతారన్నమాట. ఆమె చేసిన ప్రార్థన ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. తన జీవిత కాలంలో ఆ ప్రార్థనలకి జవాబు రాకపోయినా తను మరణించిన తర్వాత ప్రార్థనలకి జవాబు వస్తుంది అన్నమాట. మన ప్రార్థనకు కూడా అంతేనండి. ఆ తర్వాత ఆమెకి దర్శనంలో ఒకసారి యేసు ప్రభు ఒక బ్యాలెన్స్ త్రాసును చూపిస్తారు. తెలుసు కదా బ్యాలెన్స్ అంటే తక్కిడ. అందులో ఒకవైపు శ్రమలు ఉంటాయి, సఫరింగ్స్, ఇంకొక వైపు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ప్రభు చెప్తారు, రోజు అందరికీ చెప్పమ్మా, నేను ఎన్ని శ్రమలు ఇస్తానో అన్ని దీవెనలు ఇస్తాను, కనుక వీళ్ళెప్పుడు శ్రమలు వద్దు అని చెప్పొద్దు, శ్రమల్ని హత్తుకోమని చెప్పమ్మా. యోబుకి ఎంత శ్రమ ఇచ్చే 2 అంతలు దీవెనలు వచ్చాయి కదా, అలాగే అంటే అలాగే జీసస్ అని చెప్తుంది, శ్రమలు మనకి మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తాయి, శ్రమలు మనల్ని సిలువ దగ్గరికి చేరుస్తాయి, సిలువ మనల్ని పరలోకానికి చేరుస్తుంది అని ఎప్పుడు రోజు అందరికీ చెప్తుంది అన్నమాట. యేసు ప్రభుతో ఐక్యం కావాలి శ్రమల ద్వారా. శ్రమల ద్వారా ఆయన రక్షించారు, మనం కూడా శ్రమల ద్వారా ప్రార్థనలతో పాటు త్యాగ క్రియలు ఉపవాసం ద్వారా మనం ప్రజలు రక్షిస్తామని అమ్మాయి చెప్తుందన్నమాట. తర్వాత శ్రీసభ అమ్మాయిని పునీతురాలుగా ప్రకటిస్తారు. అమెరికాలో పుట్టి పునీత పట్టం కట్టిన వాళ్లలో ఈ అమ్మాయి మొదటి అమ్మాయిగా ఉంటుంది. చిన్నపిల్లలకి, యవనస్సులకి, మనందరికీ కూడా ఆమె ఒక ఆదర్శంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అమెరికాలో పుట్టిన అమ్మాయికి భారతీయుల మీద అంత భారం ప్రభా. మరి మేము కూడా ఇక్కడ ఇండియాలో పుట్టాం, మా భారతదేశం కొరకు భారంతో ప్రార్థించాలి ప్రభా. అందరూ బైబిల్ చదువుకోవాలి, నీతిగా జీవించాలి, ముఖ్యంగా త్రాగుబోతుల్ని త్రాగుడి నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. వాళ్ళు భార్యల్ని కొట్టకూడదు, వాళ్ళు ప్రభా భార్య పిల్లలతో ప్రేమగా ఉండి కష్టపడి పనిచేసి నైనా పిల్లల్ని పోషించి భార్యని ప్రేమించేటట్లు, మిమ్మల్ని ప్రేమించేటట్లు సాయం చేయండి. ఆ అమ్మాయిలాగా ప్రభా జెకర్యా 12:10 చెప్పినట్లు కరుణనొందించే ఆత్మని, విజ్ఞాపన ఆత్మ మా అందరికి ఇవ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం కూడా మన దేశం కోసం ప్రార్థిద్దాం, ఎలక్షన్స్ కోసం ప్రార్థిద్దాం. మన దేశంలో పేదరికం వెళ్ళిపోవాలి, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలు అన్నీ వెళ్ళిపోయి పంటలు బాగా పండాలి, బావుల నిండా నీళ్లుండాలి. దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించాలి. అలా మన దేశ నాయకుల కొరకు 130 కోట్ల భారతీయుల కోసం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
వచ్చి దైవాసుతుని గాంచిరి.
దేవమాత వ్యాకులమును గురించి. కన్య మరియమ్మ ఎంతటి వ్యాకులమును అనుభవించెను, ఆ వ్యాకులమునకు కారణము, అంతటి వ్యాకులమును కన్య మరియమ్మ ఎలాగూ భరించెను. పితయైన సర్వేశ్వరునికి తన్ను బలిగా నొప్పగించుడు కాలం ఆసన్నమైనప్పుడు యేసు తన తల్లి యొద్దకు వచ్చి, నేను మనుష్యుల రక్షించుటకై మృతి చెందబోచున్నానని చెప్పి తల్లి సెలవు పొంది బయలుదేరెను. దేవమాతయు తన ప్రియ కుమారుని వెంబడించి యెరూషలేమునకు పోయెను. అక్కడ కొన్ని దినములుండిన పిమ్మట పరిసయులను ప్రథమాచార్యులను యేసును పట్టుకునిరని దేవమాత వినెను. ఆ నిర్దయులకు యూదులు తన ప్రియ కుమారుని చంపెదరని మిక్కిలి దుఃఖించి ఆయనని ఇంకొకసారి చూడవాలేనని ఆశతో ఆమె వెళ్ళెను. అప్పుడు యూదులు తన కుమారుని పెడరెక్కలు విరగొట్టి ఒక దొంగవలి యెరూషలేము పట్టణ వీధులయందు ఈడ్చుకుని పోవుట చూచెను. యేసుపై తప్పుడు సాక్ష్యములు చెప్పుటయు, అతని శరీరమంతయు దెబ్బలచే రక్తసిక్తమయుండుటయు, పిలాతుడు అన్యాయముగా తీర్పు చెప్పగా యేసు శ్లీవను మ్రోసుకుని కపాలకొండకు పోవుటయు, ఆయన శ్లీవ భారమును భరించలేక క్రింద పడుటయు, కొండపైకి చేరినప్పుడు ఇద్దరు దొంగల నడుమ శ్లీవపై కొట్టి పైకెత్తగా 3 గంటలు పాపాత్ముల కొరకు ఘోరమైన మరణవేదన అనుభవించుటయు, కన్నులారా చూచిన ఆ కన్నతల్లి కన్యమరియ అనుభవించిన వ్యాకులము వర్ణనాతీతము. అంతటి వ్యాకులము మనుష్యులు చేసిన పాపముల వలన ఆమెకు కలిగినది కనుక పాపము కొరకు నిజమైన దుఃఖమును మన మనస్సునందు పుట్టింపవలయనని దేవమాతను చూచి వేడుకుందము. దేవమాత అత్యంత వ్యాకులము అనుభవించుటకు కారణములేవనగా మితిలేని పాటులు పడిన క్రీస్తు ప్రభునకు మరియమాత సమానురాలగుటకు మనుజులు ఆమె యొక్క వ్యాకులములు చూచి తమకు కలుగు దుఃఖ దురితములను ఓర్పుతో సహించునట్లుగాను సర్వేశ్వరుడు దేవమాతకు మిక్కిలి వ్యాకులము రప్పింపాచి తగించెను. కాబట్టి జన్మ పాపము లేక జన్మించిన దినము మొదలుకొని మరణ పర్యంతము స్వల్ప పాపము కూడా కట్టుకొనని పరిశుద్ధ దేవమాత వ్యాకుల సముద్రంలో మునిగి ఉండగా నీచ పాపులమైన మనము దుఃఖములో మొరపెట్టుట తగునా? తన శ్లీవను మోసుకొని నన్ను వెంబడించినవాడు మోక్షము పొందునని యేసు ఆనతిచ్చినందున శ్లీవయను శ్రమలను ఓర్పుతో అనుభవింపక దైవ చిత్తమునకు ఎదిరించి నడచువాడు మోక్షము పొందరని తెలుసుకుని మనకు ఓర్పు నసుకటకై ఆ వ్యాకులమాతను చూచి వేడుకుందముగాక. శ్లీవ అడుగున దేవమాత అనుసరించిన పుణ్యములను గురించి విచారింతము. వేద సాక్షులకు రాణి అయిన కన్యమరియమ్మ శ్లీవ మీద కొట్టబడిన తన కుమారుని దగ్గర నిల్చున్నప్పుడు అతనిని మనుష్యుల రక్షణ కొరకు దైవ నీతికి ఒప్పగించెను. తన కుమారుడు కలంకము లేనివాడనియు, పిలాతుడు విధించిన తీర్పు అన్యాయమైనదనియు, అతనిని వధించిన యూదులు ఘోర పాపము కట్టుకొనుచున్నారనియు తెలుసుకుని ఉండినను మరియమాత మొరపెట్టక దైవచిత్తమునకు లోబడెను. ఆ తరుణమందు కన్యమరేమ అనుభవించిన వ్యాకులమింతయని చెప్పతరము కాదు. ఇంత వ్యాకులము పొందినవాడు లోకంలో ఒకడునూ లేడు. పూర్వము దీర్ఘదర్శి ఒకడు ఆమెవలే దుఃఖావమానములు పొందిన స్త్రీ మరొకటి లేదని చెప్పాను. క్రైస్తవులారా, సమస్త మనుష్యుల మీద ఉంచిన ప్రేమ చేత మరియమాత తన కుమారుని బలిగా నప్పగించినదిగా దేవమాతపై నిండు నమ్మకం ఉంచి పాపము చేత ఆమెకు వ్యాకులము రప్పింపక పుణ్యక్రియలను చేసి ఆమె ప్రీతికి తగిన బిడ్డలు మగుదుముగాక.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.